The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా అయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అర్జెంటుగా ఇప్పుడు ఏదన్నా కొంచెం మంచి బర్నింగ్ విషయాలు ఏమైనా ఉన్నాయా అని అంటే చాలా ఉన్నాయి, అంతే కదా. కానీ ఇప్పుడు దేశం పేరు మార్చాలి అనేటటువంటి చర్చ స్టార్ట్ అయింది. కాన్స్టిట్యూషన్లో నమోదైనటువంటి ఇండియా, దట్ ఈస్ భారత్ అనే మాటని మార్చి ఓన్లీ భారత్ అని మాత్రమే ఉంచాలి అనే డిమాండ్ ప్రస్తుతం ఊపందుకుంది. అండ్ దీని గురించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. దాన్ని మొన్న మధ్య ఇప్పుడు May 3rd సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. ఇండియా అనేది ఒక గ్రీక్ వర్డ్ కాబట్టి, అంటే గ్రీక్ వర్డ్ ఇండికా నుంచి వచ్చింది. సో ఆ పేరుని తీసేయాలని, భారత్ అనేదే ఇంకా మనకి అంటే వాడుకలో రావాలి అని చెప్పి పిటిషనర్ కోరారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి Article 1 మార్పులు తీసుకురావాలని, దేశం పేరుని భారత్గా మాత్రమే ఉంచాలి అని సెంట్రల్ గవర్నమెంట్కి సూచించాలని అప్పీల్ చేశారు. సరే, అది అలాగా పక్కన పెడితే ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే తన అధ్యక్షతన ఒక 3 ధర్మాసనం ఆ పిటిషన్ని కొట్టేస్తూ ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి డినై చేసింది. రాజ్యాంగంలో ఇదివరకే భారత్ ప్రస్తావన ఉన్నది, సో ఖచ్చితంగా ఇంక ఇదే ఉండాలి అనే విషయాన్ని ఒక ఆర్డినెన్స్ లాగా తీసుకొచ్చే విషయం మీద కొట్టేసింది. ఆ పిటిషన్ని సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపించాలని, ప్రభుత్వం ముందు పిటిషనర్ తన డిమాండ్లు ఉంచవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇదేం పెద్ద కొత్త విషయమేం కాదు, ఎందుకంటే చాలా దేశాలు వాటి పేర్లను మార్చుకున్నాయి. సో అదేం పెద్దంత, అంటే ఖచ్చితంగా మార్చాలి అనుకుంటే అంటే దానికి చాలా రకాల ప్రాతిపదికన తీసుకుని అప్పుడు దాన్ని బట్టి మారుస్తారు. నిజానికి భారత్ని ఎన్ని రకాల పేర్లతో పిలుస్తారో తెలుసా? పైగా ఆ పేర్ల వెనక కొన్ని కథనాలు కూడా ఉన్నాయి. ఎన్షియంట్ టైంలోకి వచ్చేసరికి భారత భూమికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం సంకల్పం చెప్పుకునేప్పుడు భరతవర్షే, భరతఖండే, జంబూద్వీపే ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. అది అంటే జంబూద్వీపం, భరతవర్షం, భరతఖండం, ఇంకా హిమవర్షం, అంజనాభవర్ష్, భారత్వర్ష్, ఆర్యవర్ష్, హిందూ, హిందుస్థాన్, ఇండియా, ఇలా బోలెడన్ని పేర్లు ఉన్నాయి. అయితే వీటిలో ఎక్కువగా వాడుకలో ఉన్నది, జనాదరణ పొందినది మటుకు భారత్. పేరు గురించి చాలా ఎక్కువ భావనలు, తేడాలు కూడా భారత్ గురించే ఉన్నాయి. భారతదేశ వైవిధ్య భరితమైనటువంటి సంస్కృతిలాగే దానికి వివిధ కాలాల్లో రకరకాల పేర్లు వచ్చినాయి. అయితే దేశానికి వచ్చిన ఆ పేర్లు ఒక్కోసారి జియోగ్రఫికల్గా, ఇంకోసారి ఒక నేషనల్ స్పిరిట్తో, ఇంకోసారి ఆచారాలు వ్యవహారాల వల్ల వచ్చినాయి. హిందూ, హిందుస్థాన్, ఇండియా ఇలాంటి పేర్లు జియోగ్రఫికల్గా వచ్చినాయి. ఆ పేర్లు రావడానికి బేసిక్గా సింధూ నది ప్రముఖంగా వినిపిస్తుంది, కనిపిస్తుంది మనకి. కానీ సింధూ అనేది ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందినటువంటి నది మాత్రమే కాకుండా, అంటే మొత్తం ఇటువైపు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడాను దాని ప్రవాహం అనేది ఉన్నది. సింధు అంటే నది, సముద్రం, రెండర్థాలు ఉన్నాయి. సో ఆ విధంగా చూస్తే కనుక దేశంలో నైరుతి ప్రాంతాన్ని ఒకప్పుడు సప్తసింధు ఆర్ పంజాబ్ అనేవాళ్ళు, అంటే అక్కడ ఉన్నటువంటి ఒక విశాల సారవంతమైన ప్రాంతము, అక్కడ ప్రవహించే 7 or 5 ప్రముఖ ప్రవాహాల వల్ల ఆ పేరు వచ్చిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే, భారత్ అనే పేరు వెనుక సప్త సైంధవ క్షేత్రాల్లో పనపి అగ్నిహోత్ర సంస్కృతి, అంటే అగ్ని ఆహుతి చేయడం, అగ్నికి ఆహుతి చేయడం లాంటి ఒక సంస్కృతి, దానికి సంబంధించిన గుర్తింపు కూడా ఉంది. అయితే ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తే మనకి ఈ భారత్ అనే పేరుతోటి పురాణాల్లో బోలెడన్ని కథనాలు మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి. పురాణ యుగంలో భరత్ పేరుతో చాలామంది వ్యక్తులు ఉండేవాళ్ళు. అందులో మనకి తొందరగా గుర్తొచ్చేది దుష్యంతుడి కొడుకుతో పాటు దశరథ మహారాజు కొడుకైనటువంటి భరతుడు. ఆయన మరి రాముడు పాదుకలతో పాలించాడు కాబట్టి, అలాగే నాట్యశాస్త్రంలో భరతముని పేరు కూడా మనకి తెలిసిందే. ఒక రాజర్షి భరత్ ప్రస్తావన కూడా ఉంది. ఆయన పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి జాతీయాలు కూడా ఉన్నాయి. ఇక మగధ రాజ్యంలో ఇంద్రద్యుమ్నుడి సభలో కూడా ఒక భరత ఋషి ఉండేవారు. పద్మపురాణంలో క్రూరుడైనటువంటి ఒక బ్రాహ్మడి ప్రస్తావన ఉంది భరత్ అనే పేరుతోటే. అలాగే దుష్యంతుడి కొడుకు భరత్ పేరునే భారత్ అనే పేరు వచ్చేలాగా ఉన్నది అని ఐతరేయ బ్రాహ్మణంలో కూడా ఉంది. అయితే ఆ గ్రంథంలో ఉన్నటువంటి వివరాల ప్రకారం భరతుడు అనే చక్రవర్తి నలువైపులా ఉన్న భూభాగాన్ని సొంతం చేసుకుని విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడని, అశ్వమేధ యాగం చేశాడని, అందుకే ఆయన రాజ్యానికి భారత వర్ష అనేటటువంటి ఒక పేరు వచ్చిందని చెప్తారు. అలాగే మత్స్యపురాణంలో కూడాను మనువుని ప్రజలకి జన్మనిచ్చిన వరుడు అని, వారి పోషణ చూసుకోవడం వల్ల భరత్ అని చెప్పారు. ఆయన పాలించినటువంటి భూభాగాన్ని భారత వర్ష అని అన్నారు అని. అయితే ఈ పేరు పెట్టడం వెనక మన హిందూ సాంప్రదాయాలే కాకుండా జైన సాంప్రదాయ సూత్రాలు కూడా కనిపిస్తాయని అంటారు ఇంకొకళ్ళు. భగవాన్ ఋషభదేవ్ పెద్ద కుమారుడైనటువంటి మహాయోగి భరత్ పేరునే ఈ దేశానికి భారత్ వర్ష అనే పేరు వచ్చింది అని చెప్తారు. అసలు సంస్కృతంలో వర్ష అంటే ఏడాది ఇంకోట అని కాదు, వర్ష అంటే ఏడాది అనే అర్థం ఉన్నా ప్రాంతం అనే అర్థం కూడా ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే కనుక భరతవర్షే భరతఖండే అంటున్నప్పుడు ఆ పేరు ఆ విధంగా వచ్చిందనేది మనకు అర్థమవుతుంది. ఇక సాధారణంగా అందరికీ తెలిసినటువంటి కథలు రెండు ఏవైతే ఉన్నాయో, భరతుడు రాముడి పాదుకలతోటి పాలించడం, ఆర్ ఇంకొక కథ వచ్చేసి దుష్యంతుడు శకుంతలల కొడుకు. అయితే సాధారణంగా భారత్ అనే పేరు వెనుక మహాభారతంలోని ఆది పర్వంలో కూడా ఒక కథ ఉంది. మహర్షి విశ్వామిత్రుడు అప్సరస మన మేనక ఉంది కదా, వాళ్ళిద్దరి కూతురు శకుంతల, పురువంశ రాజు దుష్యంతుడికి గాంధర్వ వివాహం జరుగుతుంది. వాళ్ళిద్దరికీ పుట్టిన కొడుకు పేరు భరతుడు. కణ్వముని ఆశీర్వాదంతో భరతుడు తర్వాత చక్రవర్తి అవుతాడు. ఆయన పేరుతోటే ఈ భూభాగం పేరు భారత్గా ప్రసిద్ధికెక్కింది అనేది మనకి బాగా తెలిసినటువంటి కథ. అందుకే భారత్ అన్న పేరు వినగానే మనకి ఎక్కువ మందికి గుర్తొచ్చేది శకుంతల దుష్యంతుల ప్రేమ కథ. ఆది పర్వంలో వచ్చే ఆ సందర్భం గురించి కాళిదాసు స్పెసిఫిక్గా ఆ ఒక్క సిచ్యువేషన్కి అభిజ్ఞాన శాకుంతలం అనే ఒక మహాకావ్యం కూడా రచించారు. అభిజ్ఞాన శాకుంతలం, నిజానికి అది ముందే ఉన్నా కూడా ఈ కథ ఈ కావ్యం తర్వాత ఇంకా ఎక్కువగా జనాదరణ పొందింది. మరి ఈ విధంగా చూసుకుంటే బోలెడన్ని కథనాలు ఉన్నాయి కదా. ఇద్దరు ప్రేమికుల అమర ప్రేమకి చాలా ప్రాముఖ్యత వచ్చి ఈ దేశానికి పేరు పెట్టడం వెనక శకుంతల దుష్యంతుడి కొడుకు అంటే మహాసాహసైన భరతుడి గురించి మనకి వేరే ఎటువంటి వివరాలైతే లేవు. కేవలం వాళ్ళ కొడుకుగా ఒక ఉన్నటువంటి కథ తప్ప ఆ తర్వాత తను పాలించినటువంటి విధానం కానీ తన సాహసాల గురించి కానీ ఇంకెక్కడ వేరే చోట అయితే మనకు కనపడదు. దుష్యంతుడి కొడుకు భరతుడికి ముందే ఈ దేశంలో భరత జనులు ఉన్నారని చరిత్రకారులు భావిస్తారు. అందుకే భారత్ అనే పేరు ఒక నిర్దిష్ట వ్యక్తి నుంచి కాకుండా ఆ జాతి సమూహాల పేరున ప్రాచుర్యం పొందిందనే వాదన కూడాను మనకి ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. ఒక మనిషిని బేస్ చేసుకుని పెట్టినటువంటి పేరు కాదు ఇది, అది కొన్ని జాతుల సమూహం ద్వారా వచ్చినటువంటి ప్రాంతం నుంచి ఆ జాతుల సమూహం ద్వారా వచ్చినటువంటి పేరు ఇది. ఆ భరతుడు అనేటటువంటి ఆ పేరుకి కన్నా ముందరి నుంచే, ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల ముందరి నుంచే ఈ భరత జనులు అనేటటువంటి ఈ సమూహం ఉన్నది, దాని నుంచే వచ్చింది అని కూడా చెప్తూ ఉంటారు. ఇలా బోలెడన్ని విషయాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం బట్ ఈ చిన్న విరామం తర్వాత.
నేను మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో మనం భారత్ అనే పేరు ఎలా వచ్చింది, అసలు అంతకుముందు అసలు ఉన్న పేర్లు ఏంటి, హిందుస్థాన్, తర్వాత భారత్ వర్ష్, తర్వాత ఇట్లా చాలా ఉన్నాయి కదా, సో వాటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం. భారత జనులు అగ్నిపూజకులు, అగ్నిహోత్రులు ఆర్ యజ్ఞప్రియులు, ఎలా అయినా చెప్పుకోవచ్చు. వైదిక ధర్మంలో మనకి బేసిక్గా ఉండేటటువంటి ఒక కంటిన్యూస్ ఫినామినన్ అది, అంటే అగ్నిహోత్రం చేయడం కానీ, నిత్యాగ్నిహోత్రులు అంటూ ఉంటారు, అలాగే యజ్ఞప్రియులు, యజ్ఞయాగాదులు అవి చేస్తూ ఉంటారు అని చెప్పి. వైదిక ధర్మంలో భరత్ అంటే అగ్ని ఆర్ లోకపాలకుడు ఆర్ విశ్వరక్షకుడు, ఇలాంటి పేర్లు ఆర్ మీనింగ్స్ కూడాను ఉన్నాయి. అది ఒక రాజు పేరుంది మోనియర్ విలియమ్సన్ అని, ఆయన్ని విశ్వరక్షకుడు అన్నట్టుగా అంటారు అనే అంటే ఆ దేశంలో అదొక ప్రాచుర్యంలో ఉన్నటువంటి మాట. అయితే భారత జనులు మరి అగ్నిహోత్రులు ఆర్ యజ్ఞప్రియులు కాబట్టి భరత్ అంటేనేమో లోకపాలకుడు ఆర్ విశ్వరక్షకుడు కాబట్టి ఆ ఒక అర్థంలో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో యజ్ఞయాగాదులు అవి కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి. ఆ రాజు పేరు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సరస్వతి ఘగ్గర్ తీరాలని పాలించినటువంటి భరతుడు అని చెప్తారు. సంస్కృతంలో భర్ అంటే యుద్ధం, సమూహం ఆర్ జనగణం, నిర్వహణ, ఇలాంటి బోలెడన్ని అర్థాలు ఉన్నాయి. అయితే బహుభాష డాక్టర్ బహుభాష శాస్త్రవేత్త డాక్టర్ రామ్ విలాస్ శర్మ అనేది ఏంటంటే, ఈ అర్థాలు పరస్పరం భిన్నంగా విరుద్ధంగా అనిపిస్తాయి. భర్ అనేదానికి యుద్ధము, నిర్వహణ అనే రెండు అర్థాలు వస్తే అది ఈ పదం లక్షణం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. భర్ అంటే మూలార్థం గణం అంటే జనం, సమూహమే కదా గణం అంటే, జన సమూహాన్ని గణం అంటారు. గణంలాగే జనం కోసం కూడా దానిని ఉపయోగించవచ్చు. దాంతోపాటు భరత్ అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి జన విశేషణానికి కూడా ఇది ఉపయోగించడానికి ఆస్కారం ఉంది అని చెప్పారు. నిజానికి భరత జనుల వృత్తాంతం ఆర్య చరిత్రలో ఎంతో ప్రాచీనమైంది, చాలా పురాతన కాలం నుంచి వస్తుందంటేనే ఒక్కోసారి యుద్ధం, ఒక్కోసారి అగ్ని, ఒక్కోసారి సంఘం లాంటి మాటలకి సమానంగా భారత్ అనే అర్థాన్ని కుదించి దానిని ఒక నామవాచకంగా ఉంచేశారు. అందుకే ఒక్కోసారి అది దశరథ పుత్రుడు భరతుడితో, ఇంకోసారి సందర్భంలో దుష్యంత పుత్రుడు భరతుడితో లింకు పెట్టి మనం వాటిని అంటే ఇందువల్ల వచ్చింది అనేది మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ వేల ఏళ్ల క్రితం ఈ యజ్ఞప్రియులు, అగ్నిప్రియులు అయినటువంటి భరత జనులు శుచి, శుభ్రత, సదాచారాలకు ప్రాధాన్యాన్ని ఇచ్చి చూపించారు. ఎప్పుడు నిత్యాగ్నిహోత్రులు, నిరంతర యజ్ఞకర్మలు చేయడం వల్ల భరత్, అగ్ని అనే పదాలు ఒకదానికొకటి కలిసిపోయినాయి. భరత్, భారత్ ఈ రెండు మాటలు అందుకే అగ్నికి విశేషణాలుగా మారిపోయినాయి. కొన్ని సందర్భాలు దేవాశ్రవ, దేవవ్రత అనే ఇద్దరు భరతులు అంటే భరత జనులైన ఇద్దరు ఋషులు చిలకడం వల్లే అగ్ని పుట్టింది అని చెబుతున్నాయి. భరతులకి అగ్నికి సంబంధించిన చరిత్ర, సాంప్రదాయం గురించి తెలుసు, చరిత్ర గురించి తెలుసు అని ఋగ్వేదంలో కవి చెప్పారు అంటారు ఆయన. భరతులతో నిరంతరం పరిచయం వల్ల అగ్నిని భారత్ అన్నారు. అలాగే యజ్ఞాలలో నిరంతరం కవితా పాఠాలు చదవడం వల్ల అక్కడ కవులు చెప్పిన దాన్ని భారతి అన్నారు. ఆ కవితా పాఠం సరస్వతి తీరంలో జరిగేది, అందుకే ఆ పేరు కూడా కవులకి సంబంధించింది. ఎన్నో వైదిక మంత్రాల్లో చూస్తే గనక భారతి, సరస్వతి ప్రస్తావన మనకి కనపడుతూ ఉంటుంది. అలాగే ప్రాచీన గ్రంథాల్లో చూసుకుంటే వైదిక యుగంలో ఒక ప్రముఖ జాతి పేరు చాలా సందర్భాల్లో వస్తుంది. అది సరస్వతి నది ఆర్ ఇప్పటి ఘగ్గర్ ఒండ్రు నేలల్లో నివసించేటటువంటి సమూహం. వాళ్ళు యజ్ఞప్రియులు, అగ్నిహోత్రులు. ఇదే భరత జనుల పేరుతో ఆ కాలంలో మొత్తం భూభాగానికి భరతవర్షం అనేటటువంటి పేరుని పెట్టారని చెప్తారు. అయితే పండితులు చెప్తున్న దాని ప్రకారం భరత జాతికి అధిపతి సుదాసుడు. వైదిక యుగం నుంచి ఇంకా అంటే అప్పుడు మొదటి నైరుతి భారతంలో నివసించే వాళ్ళల్లో ఎన్నో సమాజాలు ఉండేవి. వాళ్ళని జన్ అనేవాళ్ళు. అలాగే భరతుల ఈ సమాజాలని భరత జనులు అనే పేరుతో పిలిచేవాళ్ళు. మిగతా ఆర్య సమాజానికి సంబంధించిన వాళ్ళు ఇంకా చాలా రకాల జనాలుగా విభజనకు గురయ్యారు. వాళ్ళల్లో పురులు, యదులు, తుర్వసులు, త్రత్సులు, అనులు, ద్రుహ్యులు, గాంధారులు, విషాణిన్లు, పక్తులు, కేకైలు, శివ, అలిన్, భలాన్, సంజయ్ లాంటి సమూహాలు ఉండేవి. ఈ సమూహాల్లో, ఆ జనాల్లో ఉన్నటువంటి 10 జనాలతో సుదాస్, అతడి త్రత్సు వంశం యుద్ధం చేసింది. సుదాసుడి త్రత్సు వంశానికి వ్యతిరేకంగా 10 ప్రముఖ జాతుల గణం ఆర్ జనాలు యుద్ధం చేశారు. వాళ్ళల్లో పంచజన్ అంటే ఇప్పుడు దీన్ని అవిభక్త పంజాబ్గా భావించాలి. పంచజన్ అంటే పురు, యదు, తుర్వసు, అను, ద్రుహ్యులతో పాటు భాలానస్ అంటే బోలాన్ పాస్ ప్రాంతం, అలాగే అలిన్ కాఫిరిస్తాన్, అలాగే శివ్, సింధ్, అలాగే ప్రక్త్ అంటే పస్తూన్, విషాణిని ఈ వంశం వాళ్ళందరూ కూడాను ఉన్నారు. మరి వీటి ప్రకారం చూసుకుంటే గనక ఈ అన్ని జాతుల వాళ్ళు వాళ్ళ మీద యుద్ధాన్ని చేసి గెలిపించుకున్నారు. వాళ్ళను వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ ఆచార వ్యవహారాలని వాళ్ళు గెలిపించుకున్నారు కాబట్టి ఈ పేరు వచ్చిందని కూడా చెప్తారు. అయితే మామూలుగా ఇప్పుడు మనకి మహాభారతం అనే అన్నప్పుడు అక్కడ కూడా భారత్ అన్న పదం వచ్చింది కదా, అప్పుడు జరిగిన ఈ మహాయుద్ధం మహాభారతం కంటే కూడా 2,500 ఏళ్ల క్రితమే జరిగిందని చెప్తారు చరిత్రకారులు. మరి అయితే మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగి ఉంటుంది? చరిత్రకారుల వివరాల ప్రకారం క్రీస్తుపూర్వం సుమారు 2,500 ఏళ్ల క్రితం కౌరవులు పాండవుల మధ్య మహాభారత సంగ్రామం జరిగి ఉండొచ్చు అని ఒక అంచనా. అలా అనడానికి కూడా ఏదో వేగ్గా అనలేదు, దానికి ఒక రీజన్ ఉంది. ఆ యుద్ధంలో భారత భౌగోళిక సరిహద్దుల్లో వచ్చే దాదాపు అన్ని సామ్రాజ్యాలు పాల్గొన్నాయి, అందుకనే దాన్ని మహాభారత్ అన్నారు. దశరాజ్య యుద్ధాలు ఆ యుద్ధం కంటే కూడా 2,500 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్తున్నారు. అంటే ఇప్పటికీ సుమారు 7,500 ఏళ్ల క్రితం అప్పటి యుద్ధం జరిగింది. అందులో త్రుత్స్ జాతి ప్రజలు 10 రాజ్యాల సమాజాల మీద అఖండ విజయం సాధించారు. త్రుత్స్ జనులని భరతుల సమాజం అనేవాళ్ళు. ఈ యుద్ధానికి ముందు ఈ ప్రాంతం ఎన్నో పేర్లతో ప్రసిద్ధి చెందింది. ఇక ఆ విజయం తర్వాత అప్పటి ఆర్యావర్తనంలో భరత జనుల ప్రతిష్ట అంతకంతకీ పెరుగుతూ వచ్చింది. అప్పటి జిల్లాల మహాసమాఖ్య పేరు భారత్ అయ్యింది, అంటే భరతుల రాజ్యం అని అర్థం. ఇక మహాభారతంలో ప్రస్తావించిన శకుంతల కొడుకు మహాబలుడు భరతుడి ప్రస్తావన ఒక ఆసక్తి కలిగించే విషయం అనేది మనందరికీ తెలుసు. ఇక ఇప్పుడు హిందుస్థాన్ విషయానికి వద్దాం. ఇరానీ హిందుస్థానీలకి పురాతన సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ ఇనీషియల్గా పర్షియా, అంతకుముందు దాన్ని ఆర్యనం, ఆర్య ఆర్ ఆర్యన్ అనేవాళ్ళు. అవెస్తాలో ఈ పేర్ల గురించిన ప్రస్తావన మనకి ప్రముఖంగా కనపడుతూ ఉంటుంది. హిందూకుష్ అవతల ఉన్నటువంటి ఆర్యులు వాళ్ళ సమాజాన్ని ఇరాన్ అన్నారు, తూర్పునున్న సమాజాలని ఆర్యవర్తులు అన్నారు. ఈ రెండు సమూహాలు చాలా గొప్పవి, ప్రభావవంతమైనవి అని చెప్తూ ఉంటారు. నిజానికి భారత్ అనే పేరుని సుదూర తీరాలకి అంటే పశ్చిమం వరకు చేర్చింది ఇరానీయులే అని చెప్తారు. ఈ కుర్ద్ సరిహద్దుల దగ్గరున్న బెహస్తూన్ శిలాఫలకం మీద చెక్కినటువంటి హిందుష్ అనే మాట దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది. అండ్ ఫర్ ది ఫ్యాక్ట్ పర్షియన్స్ అరబిక్ కూడా నేర్చుకున్నారు, కానీ వాళ్ళదైన శైలిలో నేర్చుకున్నారు. ఒక సమయంలో అగ్నిని పూజించే జొరాస్ట్రియన్స్ సంఖ్య చాలా 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 ఎక్కువగా ఉండేది, అందుకే అక్కడ ఇస్లాం ఆవిర్భావం కూడా సాధ్యం కాల. ఇది ఇస్లాం కంటే శతాబ్దాల ముందు, క్రీస్తు కంటే ముందు 4 శతాబ్దాల క్రితం మాట అన్నమాట. సంస్కృతం అవెస్తాకి ఒక రకమైన చెప్పాలంటే ఈ మన పేగుబంధం అంటారు చూసారా, అలాంటిది ఒకటి ఉంటుంది. హిందూకుష్ బమియాన్ ఈ వైపు యజ్ఞాలు జరుగుతుంటే ఆ వైపు యష్ణ్ ఉండేది. ఆర్యమన్, అధర్వన్, హోమ, సోమ, హవన్ లాంటి సమానార్థకాలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఇంచుమించు ఇలాంటి అంటే ఒక ఈ హోమ ప్రక్రియ ఇలాంటివన్నీ వాళ్ళకి ఉన్నాయన్న విషయం మనకి బోధపడుతుంది. ఇంకా బోలెడన్ని విషయాలునే చెప్తాను చిన్న విరామం తర్వాత.
ఫలము రాగ కుదా భరితము ప్రేమ కదా హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో భారతవర్షే, భారతఖండే, జంబూద్వీపే, హిందుస్థాన్, ఇండియా, ఇలా ఇన్ని రకాలుగా మనం పిలుచుకుంటున్నాం. ఇప్పుడు భారత్ అనేది ఒకటే ఉండాలి అని ప్రస్తుతం ఒక దాన్ని ఏమంటారు, ఉద్యమం అనుకుంటారో, లేదా ఒక చిన్న అభ్యర్థన అనుకుంటారో, లేకపోతే ఏదైనా అనుకోండి, డిమాండ్ అనుకుంటారో, వచ్చింది. ఇప్పటివరకు మనం భారత్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ ఆర్యుల సంస్కృతి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు హిందుష్, హింద్, హిందువాన్, హిందుస్థాన్, ఈ మాటలకు అర్థాలు చూద్దాం. హిందుష్ మాట క్రీస్తు పూర్వం 2000 ఏళ్ల క్రితమే అక్కాది నాగరికతలో ఉన్నదిట. అక్కద్, సుమేర్, ఈజిప్షియన్ అన్నిటితో భారత్కి సంబంధాలు ఉండేవి. అది హరప్పన్ సివిలైజేషన్ నాటి మాట. సింధు అంటే నది మాత్రమే కాదు, దానికి సముద్రం, ప్రవాహం, జలం అనేటటువంటి పర్యాయపదాలు కూడా ఉన్నాయి. సింద్ అంటే 7 నదులున్న సప్త సింధు ప్రాంతాన్ని ప్రాచీన పార్సీలో హఫ్త హిందూ అని అనేవాళ్ళు. సా బదులు హా పెట్టారేమో అని నాకు చిన్న డౌట్. ఇప్పుడు మనకు గనక బీహార్లో ఆర్ కొన్నిసార్లు వేరే నార్త్ ఇండియన్ స్టేట్స్లో కొన్ని చోట్ల బృందావన్కి బృందావన్ అంటారు అలా. సో హిందూష్ అన్న మాట అక్కాది నాగరికతలో క్రీస్తుపూర్వం 2000 ఏళ్ల క్రితమే మనకి కనపడుతుంది. హింద్, హిందూ, హిందువాన్, హిందూష్ లాంటి ఎన్నో మూలాలు చాలా చాలా ప్రాచీనమైనవి. ఇండస్, ఇదే హిందీష్ మాటకి గ్రీకు సమరూపం అని చెప్తూ ఉంటారు. ఇది ఇస్లాం కంటే కూడా శతాబ్దాల పురాతన విషయం. నిజానికి హింద్ అత్యంత పురాతన పదం. భారత్కి గుర్తింపు తీసుకొచ్చింది అనే దానికి గ్రీకులో భారత్కి ఇండియా, సింధ్కి ఇండస్ అనే మాటల ప్రయోగాలు ప్రామాణికంగా నిలుస్తూ ఉంటాయి. సంస్కృతంలోని స్థానం పార్సీలో స్థాన్ అవుతుంది. అలా స్థాన్ అనే మాట హిందూకి జత కలిసి హిందుస్థాన్ అయింది. అంటే హిందువులు ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రాంతం అనే అర్థంలో కూడా తీసుకోవచ్చు. భారత్ యూరోపియన్ భాషల్లో హ అనే అక్షరం ఆగా రూపాంతరం చెందుతుంది. స అనేది ఆ అవ్వదు. కమింగ్ టు మెసపటోమియన్ కల్చర్, అంటే మెసపటోమియా సంస్కృతులతో హిందువులకి పరిచయం ఉంది. హిందూ నిజానికి గ్రీక్, ఇండస్, అరబ్, అక్కాద్, పర్షియన్ సంబంధాల ఫలితంగా వచ్చి చేరిందని చెప్తారు. ఇండికా అనే మాటని మెగస్థెనిస్ ప్రయోగించారని చెప్తారు. ఆయన సుదీర్ఘకాలం పాటు పాటలీపుత్రలో ఉన్నారు. కానీ అక్కడికి చేరుకునే ముందు బక్త్రి అంటే బైక్ట్రియా అని చెప్పుకోవచ్చు, అలాగే తక్షశిల ప్రాంతాల గుండా ప్రయాణించారు. అక్కడ హింద్, హిందువాన్, హిందూ లాంటి మాటలు ప్రాచుర్యాన్ని పొందినాయి. ఆయన గ్రీక్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం వాటికి ఇండస్, ఇండియా లాంటి పదాలు రాసుకున్నారు. అది క్రీస్తు శకం 3 మొహమ్మద్ నుంచి 10వ శతాబ్దం మొదట్లో జరిగినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక జంబూద్వీపం అనే మాటకొస్తే అది మన దేశానికి అత్యంత పురాతనమైన పేరుగా చెప్పొచ్చు. భారత్, ఆర్యవర్త, భరతవర్ష్ అనే పేర్ల కంటే కూడా పాతది. కానీ ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్నిటికీ చాలా 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 డీటెయిల్స్ అవసరమవుతాయి. చరిత్రకారులు ఇప్పటికే దీని మీద చాలా లోతుగా పరిశోధనలు అవి చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది జంబూద్వీపము అనే మాట అనే విషయానికి వస్తే గనక, నేరేడు పండుని సంస్కృతంలో జంబూ ఫలము అని అంటారు. ఈ కేంద్ర భూమిలో అంటే ఇవాళ్టి భారత్లో ఒకప్పుడు నేరేడు చెట్లు చాలా ఎక్కువగా ఉండేవని ప్రస్తావన ఉంది. అందుకే దీనిని జంబూద్వీపం అని అనేవాళ్ళని చెప్తూ ఉంటారు. ఏదేమైనా మనస్ఫూర్తి జంబూద్వీపంతో కలిసి రాలేదు, భారత్ అనే పేరుతోనే ఉంది. భరత్ అనే మాట వినిపించిన అన్ని చరిత్ర పొరల్లోనూ ఈ భూమి భారతదేశంగా మారిన కథలు ఇమిడిపోయి ఉన్నాయి. అందుకనే ప్రస్తుతం ఇండియా అన్న పేరుని భారత్ అనే పేరుగా మార్చాలి అని చెప్పి అడుగుతున్నారు. అయితే దీంట్లో అసలు బేసిక్గా వీళ్ళు అనుకున్నది ఏంటి అనే విషయానికి వస్తే గనక, భారత్ అనే పేరు ఒక దేశభక్తిని ఇనుమడింపజేస్తుంది. దాంట్లో ఒక మంచి వైబ్రేషన్ ఉంది. అష్టాచమ్మాలో స్వాతి చెప్పినట్టు చెప్పాలంటే ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది. అది మనందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తుంది. దేశం గురించి ఒక దేశభక్తి పరిఢవిల్లుతుంది. ఒక మంచి ఒక గూస్ బంప్స్ టైప్ ఆఫ్ ఫీల్ వస్తుంది భారత్ అన్న పేరు వింటే. అట్లా ఇండియాలో కానీ ఇంకా దేంట్లో కానీ అలాంటి ఆ పేరులో లేదు అనే ఒక ఉద్దేశంతో ఈ పిటిషన్ని వేశారు. సో ఇప్పుడు అంటే అమెండ్మెంట్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటారు కాన్స్టిట్యూషన్లో. ఎప్పుడైనా కొంచెం అవసరమైనప్పుడల్లా మార్పులు చేసుకోవచ్చు. ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఒకటి ఉన్నది అని మనకి తెలుసు. కాబట్టి మనం ఒక ప్రతిపాదన ఇస్తే వాళ్ళు దాని గురించి ఆలోచించి, చర్చించి, లోతుగా విశ్లేషించి దాని మీద ఒక అభిప్రాయానికి వస్తారు. అండ్ దాన్ని వాళ్ళు తర్వాత ఆచరణలో పెడతారు. అయితే చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పుల గురించి ముందు ఆలోచిస్తే బెస్ట్ ఏమో అని నాకు అనిపించింది. దేశభక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి కూడాను. పేరుతో రాదది, మనం పుట్టిన నేలలోనే ఒక మంచి ఒక గూజ్బమ్ ఫీలింగ్ ఉంది. అండ్ అది మనకి బై బర్తే ఉంటుంది. ఏ దేశం మీదైనా ఎవరు ఏ దేశంలో పుడితే ఆ దేశం మీద ప్రేమ ఆటోమేటిక్గా ఉంటుంది. ఈ నేలలోనే ఉంది. ఇప్పుడు సడన్గా ఒక పేరు మార్చడం వల్ల వస్తుంది అంటే ఏమో, కానీ దానికన్నా ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయి. చట్టాల్లో చాలా మార్పులు తీసుకురావాలి. లూప్ హోల్స్ అనేవి లేకుండా, నేరస్తులు తప్పించుకోకుండా చేయాల్సిన మార్పులు బోలెడన్ని ఉన్నాయి. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇది చెయ్యొద్దు అని నేను అనట్లేదు. భారత్ అనే పేరుగా మార్చండి కాదనట్లేదు. కానీ దానికన్నా ముందు చేయాల్సినవి బోలెడన్ని పనులు ఉన్నాయి. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. ఏమైనా అంటే మైనర్ అన్న పేరుతో తప్పించుకుంటున్నారు. వాళ్ళు జువెనైల్ దీని కింద రెండేళ్ళో మూడేళ్ళో ఉండి బయటకు వచ్చేస్తున్నారు. అంత కరుడుగట్టిన నేరస్తులు నిజంగా అట్లాంటి ఒక పని చెయ్యాలి అన్నటువంటి ఆలోచన వచ్చిందంటే వాడు హీఈస్ నాట్ ఎ మైనర్ ఎనీమోర్. సో ఇలాంటి చట్టాల్లో లూప్ హోల్స్ని చూసుకుని కరెక్ట్గా 18 ఏళ్ళకి 2 నెలలు 1 నెల ఉన్నప్పుడు విధవ పనులు చేయడం, జైలుకి వెళ్ళడం, బయటికి రావడం, ఈ క్షమాభిక్ష కేవలం ఈ జువెనైల్ అన్న ఒక్క పదం వల్ల వాళ్ళకు వస్తుంది. ఇలాంటి లూప్ హోల్స్ లేకుండా చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. ఇది ఒక్కటని కాదు, బోలెడన్ని. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని నేరం చేసే ప్రతివాడు తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలను వెతుక్కుంటున్నాడు. చట్టపరంగా న్యాయపరంగా రెండింటికి తేడా ఉంది కదా. సో చట్టపరంగా ఉన్న లూప్ హోల్స్ని వెతుక్కొని న్యాయం ఓడిపోయి అన్యాయం గెలిచేటటువంటి పరిస్థితిలో ఉన్నది. వాటి మీద దృష్టి పెట్టి ముందు ఆ లూప్ హోల్స్ అన్నిటినీ టైట్ చేసేసి నేరం చేసిన ఏ ఒక్కడు రైట్ ఫ్రమ్ పొలిటీషియన్ టు కామన్ మ్యాన్ అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కనుక వర్తింపజేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మొత్తం స్ట్రీమ్లైన్ అవుతుంది. లేకపోతే అందరూ ఇలా లూప్ హోల్స్లో తప్పించుకుంటూనే ఉంటారు. అది ముందు జరిగిన తర్వాత అప్పుడు వేరే, ఎందుకంటే సమస్యలు బోరెడన్ ఉన్నాయి. యాజ్ అ డెవలపింగ్ కంట్రీ వీఆర్ ఫైటింగ్ విత్ మెనీ 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 ప్రాబ్లమ్స్. ఇంకిప్పుడు పైగా ఇప్పుడైతే జీడిపి అసలు మామూలుగా లేదు. మరి ముందు ప్రయారిటీ ప్రకారం చూసుకుంటే కనుక అవి చేసిన తర్వాత అప్పుడు ఇది కూడా చేయొచ్చు. అంటిల్ దెన్ ముందు అసలు చేయాల్సినవి చేసి ఆ తర్వాత ఇది చేస్తే బాగుంటుందేమో అని నా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఒక పేరుతో ఏముంది అని అనుకుంటారు, పేరులో నేమ్ ఉంది అని. పేరులో నేమ్ ఉన్నది, అలాగే పేరుతో ఏమైనా వస్తే వస్తుందేమో. బట్ కేవలం పేరుతోటే దేశభక్తి పెరుగుతుంది అంటే మటుకు అది కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్. ఎస్, ఖచ్చితంగా దేశభక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి. అలా ఉండని వాళ్ళు అసలు ఈ దేశంలో ఉండే హక్కు కూడా లేదు. అదండి నాకు అనిపించిన విషయం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని ఆర్జే వెన్నెల ఫేస్బుక్ పేజ్లో లేదా మై ఇన్ మీడియా ఫేస్బుక్ పేజ్లో తెలియజేయండి. ఇవాళ చిత్రం బడారవి చిత్రానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నాను. తిరిగి రేపటి చిత్రం బడారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
గుసగుసలాడినవి ఏమిటో విరజాజి గులాబీ మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి
విరజాజి గులాబీ మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి
ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో మనసే తెలిసి తన ప్రేయసికై మగ పావుర మేదరి చేరింది ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో నా మదిలో కోరిక రేపినది
వలపే తెలిపే కను సైగలతో నీవు సులుగా కను చేరావు
ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో
వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయదనాలకు కలవా విలువలు సెలవీయా గురాకులలో తిలకమ్మ చిన్న మాట వినరావమ్మా.
వివాహ భోజనంబు వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ఔరౌర గారెలల్లా అయ్యారే బూరెలిల్లా ఔరౌర గారెలల్లా అయ్యారే బూరెలిల్లా ఒక్కోరే అరిసెల్లా ఎల్ల నాకే చెల్ల వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు పలీరే లడ్డులందు ಒಕ್ಕೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಹಳೀರೆ ಲಡ್ಡು ಲಂದು ಒಕ್ಕೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಲೇಜಿ ಲೇದಿ ಮುಂದು ಎಲ್ಲ ನಾಗೆ ಬಿಂದು ದಿವಾಗ ಭೋಜನಂಬು ಇಂತೈನ ವಂಟ ಕಂಬು ಇಯಾಲ ವಾರಿ ದಿಂದು ಒಹ್ಹ ನಾಗೆ ಮುಂದು ಮಜಾರೆ ಅಪ್ಪಳಾಲು ಪುಲಿಹೋರ ಥಪ್ಪಳಾಲು ಮಜಾರೆ ಅಪ್ಪಳಾಲು ಪುಲಿಹೋರ ಥಪ್ಪಳಾಲು ಮಸಾರೆ ಪಾಯಸಾಲು ಎಲ್ಲ ನಾಕೆ ತಾಲು ದಿವಾಗ ಭೋಜನಂಬು ನಿಂತೈನ ವಂಟ ಕಂಬು ದಿಯಾಲ ಮಾರಿ ಬಿಂದು ಒಹ್ಹ ನಾಕೆ ಮುಂದು
నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరి వై వయారి వై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి నీ కన్నులలోనా దాగెను లేవెల్ నెలతోనా కన్నులలోనా దాగెను లేవెల్ నెలతోనా చెకోరమై నిను వరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే తెలి కలలలోనే కవ్వించే సఖి మయూరి వై వయారి వై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే తెలి నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే ప్రాణముగా పులకరించినావే పల్లవిగా పలుకరించరావే పల్లవిగా పలుకరించరావే నీ వెచ్చని నీడా వెలసెను నా వల పుల మేడ వెచ్చని నీడా వెలసెను నా వల పుల మేడ నివాళితో చేయి తాచి ఎదురు చూచినానే నిదుర కాచినానే నా హృదయంలో నిదురించే తెలి కలలలోనే కవ్వించే సఖి మయూరి వై వయారి వై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే తెలి ಕೋಮಲ ಕವಿತಾ ತಾರಾ ಪ್ರೇಮ ಸುಧಾ ಧಾರಾ ಮನೋಹರ ತಾರಾ ನಾ ಮಧುರ ಸಿತಾರಾ ಎಲಿಯ ರಾವೇನಾ ಎಲಿಯ ಎನ್ ఇండియా నా జీవన నవమాధురి నీవే, నా జీవన నవమాధురి నీవే, రావే నా తెలియా. నీయల నవ్వుల పూచిన వెన్నెల వెలుగును వేయి చందమామలై, నీయల నవ్వుల పూచిన వెన్నెల వెలుగును వేయి చందమామలై, నీ చిరుగాజుల తిలిపి మ్రోతలే, నీ చిరుగాజుల తిలిపి మ్రోతలే, తోతును అనురాగ గీతాలై, తోతును అనురాగ గీతాలై, రావే నా తెలియా తెలియా, రావే నా తెలియా. సందడిలోన నా ఈడెందము చిందులు వేయుని, నీ అందియల సందడిలోన నా ఈడెందము చిందులు వేయుని, నీ కను గీతులే వలపు పాటలే, సురలోక భోగాలే, నీ కడ సురలోక భోగాలే, రావే నా తెలియా తెలియా, నా జీవన నవమాధురి నీవే, రావే 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 నా తెలియా.